कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। ఏడవ అధ్యాయం 21వ శ్లోకం. ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దేశ వాపన దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం సూతం. ప్రతిఫల వాంఛతో కానీ సకామ ఫల వాంఛతో కానీ అయిష్టతతో కానీ చేయబడి దానము రాజసికమైనది. భగవద్గీత ఈ అధ్యాయంలో భగవద్గీత అనేక చోట్ల కూడా శాస్త్రాలు అనేక చోట సభ్య మానవులు వాళ్ళు దాన గుణాన్ని కలిగి ఉండాలా, దానం అనేటువంటిది ఇతరులకి అవసరం ఉందని ఇవ్వడం లేదా ఈ దానం ఇవ్వడం వల్ల నాకు పేరు వస్తుంది లేదా నాకు ప్రయోజనం ఉంటుంది ఉద్దేశంతో చేయడం అది సరైనటువంటి దానం కాదు అని ఈ శ్లోకంలో చెబుతున్నారు. మనం ఈ దానం చేయడం వల్ల నాకు ఈ లాభం కలుగుతుంది లేదా మనం పేరు కోసం చేసినట్లయితే నాకు పేరు ఉంటుంది లేదా మనం ఎదుటి వ్యక్తికి ఈ వస్తువు యొక్క అవసరం ఉంది అటు వస్తుంది అలా అంటే అక్కడ ఆధ్యాత్మిక అవగాహన ఏం లేదు. దానానికి పూర్తి ఫలితం అనేది ఉండదు. దానాన్ని గురించి ఒక భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు స్టోరీ చెప్పినాడు. ఇది రాజసిక దానం అర్థం కావడానికి. ఆ రోజుల్లో రాజులు బ్రాహ్మణులకి సేవ చేసేవాళ్ళు. ఒక రాజు ఆయన దానం ఇవ్వడం సేవ చేయడం అది నా కర్తవ్యం అనడం కాకుండా ఇతరులకు అందరికీ నేను ఎంత దానం ఇవ్వాలని తెలియాలని చెప్పి అంటే ఆయన అర్థం చేసుకోవాలి. దానాన్ని మనం మన కర్తవ్యం అని భావించాలి. ఒకసారి ఒక బ్రాహ్మణుడు ఎండాకాలంలో ఒక బ్రాహ్మణుడు వచ్చి, రాజా నేను చెప్పులు లేకుండా తిరగడం వల్ల నాకు ఎంతో ఇబ్బంది కలుగుతుంది, నాకు ఒక జత చెప్పులు ఇప్పించండి. ఆయన అవుతున్నాడు ఈరోజు కిరణ్ కుమార్ చెప్పులు పార్టీ పెట్టాడు అని పేపర్లు అంతా వచ్చింది. ఆయన ఎవరు సీపురు మా ఎలక్షన్ సింబల్ అంటే ఈయన చెప్పులు మా ఎలక్షన్ సింబల్ కదా. పాదరక్ష ఉన్నాయి చెప్పులు అంటే పాదరక్ష ఉన్నాయి ఎలక్షన్ సింబల్ ఎనాలి తలకాయలు రెండు చక్కగా రాముని విష్ణుమూర్తిని ఎలక్షన్ సింబల్ దరిద్రం ప్రచారం చేస్తాడు విష్ణుమూర్తి మీద ముద్ర అంటే ప్రారంభిస్తే బాగానే ఉంటుంది కదా చాలా గొప్ప ఆలోచన. కానీ మనకుండేది మనకు కనిపించే చీపుళ్ళు చెప్పులు కాబట్టి మన ఆలోచన మనకుండేది నీచమైన స్వభావం అయినట్లయితే మనకు అంతకంటే ఏ ఆలోచన వస్తుంది. ఆయన చెప్పులు అడిగినాడు. చెప్పులు అడిగితే మామూలుగా ఆ రోజుల్లో ఈ రబ్బరు చెప్పులు ప్లాస్టిక్ చెప్పులు ఇట్లా ఇట్లా అంత ఉండేవి కాదు కదా. అంటే మామూలుగా చెప్పులు అంటే అవి పావు కోళ్ళు చెక్కలతో చేసిన చెప్పులు కానీ లేదా ఆవు తోలు ఆవు చనిపోయిన తర్వాత మామూలుగా తోలు కోసం ఆవులు తప్పడం తప్పది. కానీ ఆవులు చనిపోయిన తర్వాత ఆ తోలు మనం మృదంగంలో తలకాయ తయారు చేయడానికి, డ్రమ్ హెడ్ అది తయారు చేయడానికి, లేదా చెప్పులు, లేదా లెదర్ గూడ్స్ ఏమన్నా కూడా చనిపోయిన తర్వాత దాన్ని వాడుకుంటే మన గోవుకి మనం హింస చేసినట్లు కాదు, సహజంగా ఆవు చనిపోయిన తర్వాత. ఆయన వెంటనే ఆర్డర్ ఇచ్చాడు అందరి ముందు, ఈ బ్రాహ్మణుడికి వెంటనే ఒక జత కొత్త చెప్పులు తీసుకొచ్చేయండి. కానీ ఆ టైంకి చెప్పులు తయారుగా లేవు. కానీ రాజు మాట జారేస్తున్నాడు అంత పెద్ద సభలో. కానీ వాళ్ళు వచ్చి దగ్గరికి చెప్పారు, మీరు ఇచ్చేమని చెప్పారు కానీ చెప్పులు తయారు చేయడానికి తోలు లేదు, ఏదైనా జంతువు చనిపోయి తోలు తీసి పక్కన పెట్టింది దాని నుంచి. కానీ ఇమీడియట్గా అంటే ఆయన అంటే నా పరుగు పోతుంది అన్నట్టుగా, అంటే అవగాహన లేదు, పరిణామం ఏంటో కూడా ఆయన ఆలోచించలేదు. అంటే నా మాటను ఎట్లాగే నిలబెట్టుకోవాలా, మీరు తోలు లేకపోతే కావాలని చంపేయండి, చంపేసి గోహత్య. వాడు తన మాట నిలబెట్టుకోవడానికి గోహత్య చేసేవాడు, అంటే పూర్తి అహంకారంలో ఉన్నాడు, అవగాహన లేదు. దాని ఎంత ఏ నరకానికి పోవాలో గోహత్య చేయడానికి, భావి పరిణామాన్ని పట్టించుకోకుండా ఆయన తన మాట, నేను మాట ఇచ్చా అంటే బస్ పని చేసి చూపిస్తానని. అహంకారం లేకపోతే ఆయన చెప్పుండొచ్చు, నేను మీకు ఇయ్యాలనేటువంటి ఉద్దేశంతోనే ఉత్సాహంతో అన్నాను, కానీ ప్రస్తుతం ఈ సమయానికి లేకపోవడం వల్ల నన్ను క్షమించండి, నేను చేసినటువంటి తొందరపాటుగా ఇచ్చినటువంటి మాటకు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఆవును చంపు చెప్పులు తయారు, కానీ ఆయన దాన్ని కవరప్ చేసి ఆవును చంపి రేపు చెప్పులు తయారు చేసింది. దీన్ని ఏమంటారు, తామసిక దానం. తామసిక దానం, దానిలో కొంత రజోగుణం కూడా, ఎందుకంటే ప్రతిష్టని ఉద్దేశంగా పెట్టుకుని. మామూలు ఈ రోజుల్లో అందరూ కూడా దానికి సంబంధించి కూడా ఒక స్టోరీ, ఎడారిలో మనకి నీళ్ళు దొరకవు కదా, కాబట్టి ఎడారిలో మనం బాటసార్లకి నీళ్లు పొందేటువంటి అవకాశాన్ని ఏర్పరిచినటువంటి గొప్ప సేవ. ఒక ఆయన ఈ ఎడారిలో తిరిగేటువంటి మనుషులకి నీళ్ల వసతి కలిగించాలని చెప్పి ఆయన సంకల్పం చేసి, ఎంతో డబ్బు ఉంది, అది గట్టిగా బాగా లోతుగా కూడా తవ్వించి నీళ్లు పడేటట్టు వెతికించి మొత్తాన్ని చేశాడు. చేసి ఆయన అక్కడ పేరు పెట్టించుకున్నాడు, ఫలానా రాఘవులు జలదానం, ఈ జలదానానికి సౌకర్యం ఫలానా రాఘవుల ద్వారా జరిగింది. అయింది, అందరూ నీళ్ళు తాగుతున్నారు, అందరూ ఫలానా రాఘవులు నీళ్ళ వస్తే ఏర్పడి ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన మళ్ళీ యమరాజు దగ్గరికి వెళ్తే యమరాజు చూసి, మామూలుగా ఎడారిలో జలదానం అంటే గొప్ప దానం, అది ప్రాణాలు మనం బతికిచ్చినట్టు. కానీ ఆయన ఏమన్నాడు, యమరాజు ఏమన్నాడు, ఈయన మామూలు ఈయన అనుకుంటున్నాడు నేను అంత గొప్ప పని చేసిన ఎడారిలో నాకు స్వర్గలోకాలు లేని కలుగుతాను. కానీ యమరాజు మామూలుగా చూసి, ఈయన చేసినటువంటి దానానికి ఫలితం ఇచ్చేసాం కదా, వాళ్ళు పంపించండి భూమి మీదకి, ఏంది సార్ ఏం ఫలితం, నేను ఇంత ఖర్చు పెట్టి ఏమి చేశాను, ఫలితం కనుక ఆ ఫలితాన్ని అనుభవించడం కదా ఇక్కడికి వచ్చాను. అండ్ నువ్వు చేసిన పనికి నీకు పేరు కావాలనుకున్నావు, ఆ పేరు పెట్టారు అక్కడ. తాగే వాళ్ళంతా అలానే రాఘవులు విజయాలు కానీ అయిపోయింది. ఆ ఉద్దేశం చేస్తే నీకు ఆ ఫలితం కలిగింది. ఇక్కడ స్వర్గానికి పోవడం అంటే ఏముండదు. స్వర్గానికి పోయేది ఎవరైతే ఒక మంచి పని చేయడం, నాకు పేరు వచ్చినా రాకపోయినా నేను 10 మందికి ఉపయోగ పని, వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా ఇది చేయడం నా కర్తవ్యం 10 మందికి ఉపయోగం అనే ఉద్దేశం చేసినట్లయితే ఆయన అట్టు చేయలేదు. ఈ విషయం చాలామందికి తెలీదు. వాళ్ళంతా కూడా ఆతృత పడుతూ ఉంటారు, దాన్ని మా పేరు అనౌన్స్ చేయాలా, మా పేరు రాయాలా. మామూలుగా ఈ విషయం తెలిసిన వాళ్ళు భగవంతుడు ఇక్కడ జాయిన్ చేస్తున్నాడు, ఏ దానాన్ని నేను గుర్తిస్తాను భగవంతుడు చేస్తున్నాడు ఇక్కడ. ఎవరైతే ప్రతిఫల వాంఛతో కొంత కానీ అందరూ ఏం చేస్తారు, అది అన్నిటికంటే జ్యేష్ఠ మాసంలో ఎండలు పేటు ఎగుతూ ఉంటాయి, ఎక్కువ ఎండలు ఉంటా ఉంటాయి అని చెప్పి అంతే. ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు మనం సేవ చేసినట్టయితే దానికి అంత ఫలితం ఉంటుంది. ఇది మామూలుగా అందరూ ఆ రోజుల్లో మంచి ఈ చెరుకు రసాలు తాగించడం, వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి బిందెలు నిండా చెరుకు రసాలు తీసుకొచ్చి అందరికీ తాగంట, చలివెండి పెట్టి ఈ రూఫ్ ఆఫ్ జా లేదా మజ్జిగ మంచినీళ్ళు ఏంటి చల్ల నీళ్ళు కొండల్లో నీళ్ళు అట్లా మనం ఏదైనా వీళ్ళు చేసేది ఏంటి, జీవితంలో మనం ఎప్పుడు మంచిగా బతకాలి, మంచి పనులు చేయాలా, అది ఒక వే ఆఫ్ లైఫ్. మనం చేసే పాడు పనులు కవరప్ చేసుకోవడానికి నేను అబద్ధాలు చేస్తే నేను పాడు పనులు చేస్తున్నా బస్ ఇట్లాంటి సమయం లేదన్నా మంచి పని చేస్తే నా పాపాలు కొట్టుకుపోతాయి వాళ్ళకి తెలియదు. మనం 10 పాపాలు చేసి మనం 10 పుణ్యాలు చేస్తాం అనుకోండి, మామూలుగా చేసేవాళ్ళ అభిప్రాయం నేను 10 పాపాలు చేసి 10 పుణ్యాలు చేస్తే పాపాలు కొట్టుకుపోతాను. వాళ్ళకి తెలియదు మనం 10 పాపాలు చేసి 10 పాపాలు ఫలితాన్ని అనుభవించాలా, 10 పుణ్యాలు చేస్తే మనం ఆ పుణ్యాల ఫలితం కూడా అనుభవించాలి. మనం చేసిన పాపాన్ని ఒక పుణ్యంతో మనం దాన్ని పోగొట్టుకోవడం వీలు కాదు, దేని లెక్క దాని లేదు కదా. కాబట్టి కొంతమంది వాళ్ళు అవసరం ఉంది, ప్రజలు ఎంతో దాహంతో ఉంటారు, మనం వాళ్ళ దాహం తీర్చినట్లయితే మనకి జీవితంలో ఎప్పుడు కూడా నీళ్లు దొరకనటువంటి పరిస్థితి, తిండి దొరకనటువంటి పరిస్థితి, అంటే వాళ్ళ స్వార్థాన్ని పెరిగి అవతల వాడికి అవసరమని ఉద్దేశం సేవ చేసుకోవాలి, నాకు అటువంటి పరిస్థితి కలగకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ సేవలు అంటే ప్రతిఫలాన్ని ఆశిస్తాం. నిజానికి ఎవరైతే ఇటువంటి జీవితంలో ఒక క్రమశిక్షణతో బతకడం కాకుండా వాళ్ళు విచ్చలవిడిగా బతుకుతో కానీ దానికి భయపడి పాప భీతితో అప్పుడప్పుడు ఇటాన్ని పనులు చేస్తూ ఉంటారు, దాన్ని రాజసుఖం అనేటువంటి దానం అంటారు. దాని ఫలితం అంటే దానం ఇవ్వడమే కాదు, ఏ ఉద్దేశంతో మనం మన లోపల ఏ ఆలోచనతో మనం దానం చేస్తున్నాం. అందుకే ఇక్కడ సాత్విక దానం, రాజసిక దానం, తామసిక దానం. ఇక్కడ రాజసిక దానంలో ఇక్కడ కృష్ణుడు చెబుతున్నాడు, 10 మంది చూస్తున్నారు ఇవ్వకపోతే అంటే అతను ఇవ్వాలని లేదు, అందరూ చూస్తున్నారు పైకి వస్తారు కాబట్టి మీ ఇంటికి ఇస్కాన్ వాళ్ళు కాగడం ముందు వస్తారు. ఇప్పుడు ఇంతమంది అయితే ఇవ్వకపోతే నా పరిమితం వచ్చింది, ఇంతమంది ఉంది నేను లేదు కాదు అంటే నన్ను పిసినారాడు అనుకుంటారు. అంటే బలం లోపల ఇవ్వాలని లేదు, మనం బలవంతం కాదు, దానికి కూడా ఫలితం ఉండదు. కాబట్టి దానం అనేది అది తగ్గ అవగాహన చేసుకుని చెప్పాం కదా, ఏ సమయంలో ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలా, ఏది ఇవ్వాలా ఇవన్నీ తెలుసుకుని ఎవరైతే దాని తర్వాత ఫలితాన్ని ఆశించుకున్నారు అప్పుడు అది భగవంతుని ఆకర్షించగలుగుతుంది. భగవంతుడు గుర్తించాడంటే ఇక మనకి లోటే ఉంది. మనం సుధాముడి విప్రసుధాముడు కుచేలుడు, ఆయన జీవితంలో చూస్తే ఆయన భార్య పోరు పెడుతూ ఉంటుంది, మీరు కృష్ణుడు మీ బాల్యమిత్రుడు, ఆయన లక్ష్మీపతి, మీరు ఆయన దగ్గరికి వెళ్ళినట్టయితే ఆయనకు ఒక లెక్క కాదు భగవంతు లక్ష్మీపతి, మీరు ఆయన దగ్గరికి వెళ్ళటం లేదు, వెళ్ళినట్టయితే అంతే మనం నిజంగానే గట్టి మిత్రులు బాల్యంలో. ఇటు కుచేలుడు బ్రాహ్మణుడు అంటే ఒక సదాచారి, ఆయన ఏదో ఈ రోజుల్లో ఉండే స్నేహాలలాగా మనం ఈ రోజుల్లో స్నేహాలు మనం మన స్వార్థం కోసం ఎవరితో స్నేహం చేస్తే మనకి లాభం కలుగుతుంది. మామూలుగా మంచి వ్యక్తులు స్నేహం మంచి వ్యక్తులతో చేస్తూ ఉంటారు, లాభాన్ని దృష్టిలో పెట్టుకుని. ఇప్పుడు మంచి వ్యక్తి అంటే డబ్బు లేకపోవచ్చు, కానీ మనం మంచి వ్యక్తి అయితే డబ్బులు ఎన్ని పెట్టుకోకుండా మంచి వ్యక్తితో నాకు సంబంధం ఉన్నట్టయితే నేను చక్కటి నడవడికతో బతకగలుగుతా, అతని నుంచి నాకు స్ఫూర్తి ప్రేరణ కలుగుతుంది, ఆ రకంగా నేను దుర్మార్గంలో పడకుండా ఉంటాను. కాబట్టి నాకు అటువంటి వ్యక్తుల సాంగత్యం సజ్జన సాంగత్యం కావాలి. కానీ ఈ రోజు నాటగా చూస్తుంది ఇవన్నీ విలువలను ఎత్తిపారేస్తారు, ఈ విలువలను ఎత్తిపారేసి బస్ ఈ రోజుల్లో మిగిలింది ఒకటే డబ్బు ఎట్లా సంపాదించాలో భోగాలు ఎట్లా అనుభవించాలి మన కోరికలే. ఎందుకంటే మనం మనకి ఆ ట్రైనింగ్ కానీ మనకి ఆ జ్ఞానం కానీ ప్రస్తుతం ఉండేటువంటి మనుషులు కేవలం ఈ జీవితంలో మనకుండే కోరికను ఎలా తీర్చుకోవాలా, ఎంతకంటే అంటే వాళ్ళు లోతుగా ఆలోచించేటువంటి ఆ స్వభావం లేదు. ఇంద్రియాల ద్వారా ఉత్తేజితమై వాళ్ళకి అంటే ఇంద్రియాలు ఎప్పటికప్పుడు మనం ఇబ్బంది పెడుతుంటే మనం ఏది మంచి ఏది చెడు ఏది చెడు ఆలోచించడానికి టైమే లేదు. ఆ టీవీ నుంచి ఆ మ్యూజిక్ వస్తున్నా మనకి ఒంటి మీద గుడ్డలు మిస్ అవుతానని చెప్పి అక్కడ కూర్చోడం పోయి తర్వాత ఏదైనా మనకి ఫలానా తిండి నైవేద్యం పెట్టాలని కానీ అది ఆరోగ్యానికి మంచిదే కాదా ఏం చూడలే బస్ అది చూడంగానే మనకి దాన్ని తినాలా. ఈ ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవడం అనేది అది మనం మామూలుగా ప్రతిదీ నేర్చుకోవడానికి ఒక వయస్సు అనేది ఉంటుంది. మన చిన్నతనం అంటే అభ్యాసము కూసి విద్య తెలుసు. మనం చిన్నప్పుడు నేర్చుకునేటువంటి విషయాలు అవి జీవితాంతం మనకి తోడుగా ఉంటాయి. ఇది నేర్చుకోవాల్సిన వయసు. ఏదైనా మంచి విషయాలు మనసులో పడ్డాయంటే తర్వాత చెడిపోయే అవకాశం ఉండదు. కానీ చిన్నప్పుడు మనం మంచి తల్లిదండ్రులు అంటే ఇంట్లో తల్లిదండ్రులు కొట్టుకుంటే నాయన చక్కటి ఆ పిల్లవాడి ఆరోగ్యం అంటే ఆయన చూసేది ఏంటి, ఆయన చూస్తుంది ఇది, ఆయన కూడా తన పంతాన్ని నెగ్గించుకోవడానికి తన కోరికను తీర్చుకోవడానికి ఆయన ఎదుగు వచ్చిన తర్వాత ఏమైనా చేయడానికి ఆయన ఇంట్లో చూస్తుంది భార్య మగుడిని వేధిస్తూ ఉంటాడు, భర్త భార్యను వేధిస్తూ ఉంటాడు, తన పిల్లవాడిని చక్కగా నేర్చుకోవాలి అంటే మనకి మన మీద అదుపు లేదు కానీ మన పిల్లవాడిని ఇటు ఉండాలి అటు ఉండాలంటే ఆయన అడుగుతాడు. ఆయన కళ్ళ ముందు చూసేది నేర్చుకుంటాడా, ఇది చెప్పింది ఏం నేర్చుకుంటాడు, కళ్ళ ముందు చూసేది మన పంతాన్ని మనం నెగ్గించుకోవాలా, ఇట్లా మన కోరికను మనం తీర్చుకోవాలా అంటే గురు జ్యోతి ఎవరు ఒప్పుకుంటారు. కాబట్టి మనం ఏదైనా కూడా జీవితంలో నేర్చుకోవాలంటే మనం చిన్న వయసులో ఉన్నప్పుడు నేర్చుకోవాలా. నేర్చుకోవడం సులభం, చిన్న వయసులో మనస్సుని దాన్ని ఏమి రాయనటువంటి ఒక పలకతో పోల్చవచ్చు. ఏమి రాయనటువంటి పలక ఏది రాస్తే దాని మీద అదే ఉండిపోతుంది. కానీ మన చెత్త చెదారం అంతా కూడా పేరుకొని పోయి ఆ తర్వాత ఎవడో ఒక చక్కటి ఉపన్యాసం ఇస్తుంటే ఇట్లా బతికితే చాలా బాగుంది, అది వింటున్న 2 నిమిషాలు ఉంటుంది తర్వాత బయట రాగారు మనస్సు. ఇవన్నీ ఎవరు పాటించలేరు. ఇవన్నీ ఆ ఉపదేశం ఇచ్చాయని వీటిని పాటించలేదు. ఇవన్నీ నువ్వు ఎందుకు ఆలోచి. మన మనస్సు ఆ రకంగా మొండిగా ఉంటుంది. మనం ఏటి వ్యక్తి నిజంగా బాగా బతుకుతున్నాడని మనకు నమ్మకం ఉండదు. అంటే దాంట్లో ఆత్మవత్ మన్యతే జగత్. ప్రతి మనిషి కూడా ఇతరుని చూసేటప్పుడు మన స్వభావంతో ఇతరులు చూస్తూ ఉంటాం. మనది ఏ స్వభావం, మనం పందంగా అయితే పాప నిజంగానే ఆరోగ్యం బాగాలేక కూర్చుంటే సాగు చెప్పు కూర్చుంటే మన స్వభావం అది ఎట్లా పని పెట్టి మనం తిని కూర్చో. కానీ ఎవరైనా ఆరోగ్యం తిరిగి కూర్చుంటే ఇటు చేస్తున్నారు. నేను మనం చేసేది ఎట్లా కదా. ఈ రకంగా ఆత్మవత్ మన్యతే జగత్. ఎవరైనా కూడా మన ఇతరుల్ని ఎప్పుడైనా అంచనా వేసేప్పుడు కనీసం మనం వాళ్ళని వాళ్ళుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైనా కూడా జీవితంలో అది కూడా ఒక ప్రాక్టీస్. ఇది మన స్వభావం ఎలా ఉన్నా కూడా మనకి ఆ మాత్రం ఉన్నారు. ఇప్పుడు మంచి వాళ్ళని మనం గుర్తుపట్టలేకపోతే మన ద్వారా అపరాధాలు జరుగుతాయి. మన ద్వారా వాళ్ళ మనస్సు నొక్కుతుంది. దానివల్ల మనకి మనశ్శాంతి కలగదు. కాబట్టి మానవ జీవితం అంటే మన మాట దగ్గర నుంచి మన ఆలోచన దగ్గర మాట దగ్గర అంత బాధ్యతతో బతకాల్సి పడుతుంది. ఏది మాట్లాడినా ఇదంతా కావాలని మనకి జ్ఞానము విజ్ఞానం. జ్ఞానం అంటే మనకి అసలు విషయాలు తెలియకపోతే మనం ఎట్లా మాట్లాడాలా, ఏం మాట్లాడాలా, అంటే ఎవరితో అలా మనం మెలగాల తెలియనట్లయితే అదంటారు. సత్వగుణంలో ఉండేవాళ్ళు వాళ్ళు ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటారు. చాలామందికి చెప్పి నేర్పించాల్సి వస్తుంది. ఎవరైనా సత్వగుణంలో ఉన్నట్టయితే వాళ్ళు నేర్చుకునేటువంటి మూడ్లో ఉంటారు. మోడ్ లెర్నింగ్ మోడ్ వాళ్ళు చూడంగానే మంది రాగానే వీడు ఎందుకు ఎట్లా చేస్తున్నారు, నేను కూడా ఎట్లా చేయాలి, ఎక్కడ నేర్చుకుంటారు. కొంతమంది ఇట్లా రజోగుణం ఇది వాడికి అన్ని చోట్ల సినిమాలకు పోయినట్టుగా పోవడం అలాంటి చెప్పాలి సార్. మందిరంలోకి వచ్చినందుకు కొద్దిగా దేవుడికి దండం పెట్టుకోండి. వాళ్ళకి ఇది బొమ్మలాటలాగా ఉంటుంది. మందిరంలోకి వచ్చి విగ్రహం ముందు దేవుడి విగ్రహం ముందు దండం పెట్టడం వాళ్ళకి తెలియదు. భగవంతుడు మనకి ఇస్తున్నటువంటి గొప్ప అవకాశం. మన తరకాలు ఇంత మొండితనం, మనకింత వికారాలు, మనకింత అహంకారం ఎట్లాగైనా ఇంజక్షన్ చేస్తే బయటికి పోతుందా? సులభం కదా. మనం రోజు తెల్లవారుజాము లేచి రోజంతా భయం చేసి కానీ ఎవరిని చేస్తే ఒక ఇంజక్షన్ చేస్తే లేకుండా అహంకారం పొందండి ఈజీ. అటుపోతే అంటే ఈయన ఈ తెల్లవారుజాము లేవడం ఏంటి, ఈ భయం ఈ దండాలు పెట్టడం ఏంటి, ఒక ఇంజక్షన్తో బయటించి అంటే మన ఆలోచనలు ఇవన్నీ మారడం ఇట్లంతా జరిగేది కాదు. ఆలోచన గురించి చెప్పబడింది. ఆలోచన ఎట్లా, మంచి మాటలు విన్నప్పుడు మనం దండం పెడుతూ ఉంటాం. అప్పుడు నాకు దండం పెడుతూ ఉంటారు, తోబాయి దండం పెడుతూ ఉంటారు. దండం పెట్టినంత మాత్రాన మీరు నా ప్రతి గౌరవాన్ని కలిగి ఉంటారని, ఏదైతే పెట్టకపోతే అందరికి పెట్టాను, నేను పెట్టకపోతే ఇది బాగోదు అన్నట్టుగా. కానీ నిజానికి మనం ఏదైనా చేస్తున్నప్పుడు ఎందుకు చేయాలా, దీనివల్ల నేను చూపించడం అవుతుందా, నాకు లాభం కలుగుతుందా కదా. ఏమన్నా సన్యాసికి దండం పెట్టేప్పుడు ఏదైనా చూపించడం, మనం ఏమన్నా సన్యాసి దండం పెట్టినప్పుడు సన్యాస ఆశ్రమాన్ని గౌరవించాలా. సన్యాసులు ఈ సంసార మోహం నుంచి వాళ్ళు సంసారపు ప్రలోభాల నుంచి బయటపడ్డారు. కానీ మన జీవితం పడి లేవడం జరుగుతుంది. ఇక వీళ్ళ ముందు మనం వినయంగా ఉన్నట్లయితే, వీళ్ళ ప్రతి మనం సేవాభావాన్ని కలిగి ఉన్నట్లయితే భగవంతుడు నన్ను చ స్తోత్రాలు భగవంతుడు భగవద్గీత నమో బ్రాహ్మణ దేవాయ గోబ్రాహ్మణయితాయ జగద్గీతాయ కృష్ణాయ గోవిందాయ నమ. భగవంతుడే మన స్తోత్ర జ్యోత్రులుగా సుధాముడు, ఆయన భగవంతుడు. సుధాముడు ఒక జీవుడు, కానీ అతను ఒక బ్రాహ్మణుడిగా ఉన్నాడు. అంటే భగవంతుడు ఆయన చూపిస్తున్నాడు ఒక బ్రాహ్మణుడిని మనం ఎలా గౌరవించాలా. సుధాముడు అంత దరిద్రాన్ని అనుభవిస్తున్నావు కదా, ఆయన కృష్ణుని మర్చిపోయాడే అండి. ఇప్పుడు కృష్ణుని స్మరించేటటువంటి, కానీ తన దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి నేను కృష్ణుడి దగ్గరికి వెళ్ళకూడదు, నేను నా కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నాను. నిజంగా నాకు మంచి కర్మ లేనంటే సహజంగానే నాకు సమయం అనుకూలంగా ఉంటుంది. కాబట్టి నేను చేసిన పనుల ఫలితాన్ని అనుభవించడమే మంచిది. అట్లా సుధాముడు అంత లోతుగా ఆలోచించి ఆయన ఎప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళాను, కానీ నేను ఇంత బ్రాహ్మణుడిని, నాకు ఇట్లా దరిద్రం ఎందుకుంది, అట్లంటారు. అంటే ఒక భక్తుడు ఏ రకంగా ఆలోచిస్తాడు. కట్ పాయింట్ వచ్చి మనం దండం పెట్టినప్పుడు మన మనస్సు మారిపోయిందని కాదు, మళ్ళీ మనసు మారేది ఏ రకంగా, ఒక వెండి గిన్నెలో మనం కర్పూరం పెడతాం, కర్పూరానికి దాని వాసన ఉంటుంది. మనం వెండి గిన్నెని వేరే పనికి వాడాలా, ఆ కర్పూరాన్ని తీసేయాలా, కర్పూరం వాసన ఉండకూడదు. కానీ మనం కర్పూరాన్ని తీసేయచ్చు, కానీ దాని వాసన పడే టైం పడుతుంది. మీరు ఏ 10 సార్లు 15 సార్లు మెల్లిగా తొలుస్తూ ఉంటే మెల్లిగా కొద్ది కొద్దిగా పోతాం కదా. అప్పుడప్పుడు మనకు గుడ్డల మీద మరకలు పడినా ఒక మాట తీస్తే 300 పోయింది, మళ్ళీ కొద్దిగా ఉంది. అంటే నాకు మనకు తెలియకుండా మెల్లిగా కనపడకుండా పోతుంది. ఇట్లా ఈ మనసు అనేటువంటిది, అది పూర్వజన్మల నుంచి మనం బలమైనటువంటి మన వికారాలు కానీ సంస్కారాలు కానీ. అందుకే ఈ మనం చేసేటువంటి భక్తి వృధా భూమి. ఎవరైతే తగ్గ శాస్త్రం భగవంతుడు చెబుతున్నాడు, మన్మ నాభవం మద్భక్తో మధ్యాది మన మనస్కి నమ్మకం, భగవంతుడు చింతన చేస్తుంటే నా యొక్క ప్రయత్నాన్ని బాగుపడడానికి మనం వెంటనే బాగుపడలేకపోతున్నాం, కానీ మనం అంగీకృత జీవితంలో బాగుపడాలా, భగవంతుడు ఇట్లా చేసినట్లయితే నేను నిన్ను అనుగ్రహిస్తాను. కాబట్టి వెంటనే మనకి ఈరోజు దండం పెట్టడం కానీ నేను ఇంకో ప్రభుపాదులాగా అయిపోలేదు కనుక గోవాన్ ఇతివారు సమయానికి ఎప్పుడైనా ఓ మామిడి చెట్టు వేస్తాం. మామిడి చెట్టు మీరు వినే ఉంటారు, కొన్ని కోతులు వాటికి మామిడికాయలు తినాలని, మామిడి పళ్ళు తినాలని అనిపించింది ఆ కోతులు. సరే అని చెప్పి మంచి మామిడి టెంక తీసుకొచ్చి పాతి పెట్టాయి. కోతులు బుద్ధి ఎక్కడికి పోతున్నాయి, గమ్మున ఉండలేవు. ప్రతి అరగంటకి తవి మొక్క వచ్చిందా లేదా తీయడం వల్ల పూర్తి అట చేస్తాడు. దాన్ని సెటిల్ కానీ ఎలా దానికి మొక్క రావాలా ఎదగాలి, మీరు ఎప్పటికప్పుడు తీస్తుంటే అది నాటుకోదు కదా మొక్క. అట్లా మనం మనకుండేటువంటి చెప్పలత్వం వల్ల ఏం నేను మాట్లాడలేదు, దీనిలో ప్రయోజనంలో ఎదులు పారేస్తాను, ఎన్ని మాటలు హరే కృష్ణ నా బుద్ధి మారుతున్నట్లేదు. ఒక ఆయన అటే చేశాడు, నేను కురుక్షేత్రంలో చాలా కష్టపడి ఒక డాక్టర్ని రాధాకృష్ణ నరసింహం బొచ్చంక హాస్పిటల్ ఎక్కడైనా కురుక్షేత్రం కురుకులు రాధాకృష్ణ హాస్పిటల్ నేను చెబితేనే ఒక డాక్టరు బాబు మంచి గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ లోకేందర్ గోయల్ అండి ఆయన. నేను దగ్గర మాట్లాడుతాను, నేను డాక్టర్ని చెప్పి ఈయన మారాడంటే ఏదో ఉండి ఉంటుంది భక్తులు, లేకపోతే నేను ఎంత చదువుకుని ఎందుకు మారిపోయినాను అని మళ్ళీ ఇంట్రెస్ట్ తీసుకుంటూ ఆయన రోజు భజనకి రావడం, సేవ చేయడం ఎన్ని చేస్తాం అంటే ఏదో నాకు కూడా దొరుకుతుంది, లేకపోతే నేను చదువుకుని ఆయన ఎట భక్తుడైనాడు అని చేస్తూ వచ్చినాడు. వాడి ఇంట్లో గౌరవనీత విగ్రహాలు కూడా పెట్టాడు. అంటే ఆయన ఇవి చేయడం వల్ల మనం ఏ మార్పును ఆశిస్తున్నాం, మీరు ఇది చేయడం వల్ల ఏదో భౌతిక లాభాన్ని ఉద్దేశం పెట్టుకున్నట్టయితే మీరు కలగకపోతే నేను ఎంత డబ్బు దానం ఇచ్చాను, ఎంత భయం చేశాను, నాకేం దొరికినాయి అంత వేసి ఎన్ని కళ్ళబొల్లి కబుర్లు చెప్పిస్తాం డబ్బులు దండుకునే పని. ఆయన అదే పరిస్థితికి వచ్చాడు. రెండేళ్ళు మూడేళ్ళు చేశాడు, బాగా డబ్బులు ఖర్చు పెట్టాడు, ఆయన కారణ దగ్గరికి పంపించేవాడు, జర్నీ చేసేవాడు. ఆ తర్వాత అన్నాడు, స్వామి నేను ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్తే విగ్రహాలు లేవు, ఆయన భార్య మాత్రం బాగా నెమ్మదిగా ఆడవాళ్ళు కొద్దిగా శ్రద్ధగా, ఆయన భార్య మాత్రం గట్టి భక్తురాలు. ఆయన ఈయన ఏదో ఉద్దేశాన్ని పెట్టుకుని ఇక్కడ చెప్పినట్టుగా ప్రతిఫలాన్ని ఆశిస్తాడు, అది కలగటం లేదు. అంటే ఆయన ఏం చేశాడు, ఇంట్లో భార్య మాత్రం గట్టి భక్తు, ఆయన కొద్దిగా దాని అంటే చిడ్చిడ, ఇదే నిత మారిపోయింది జపం చేయాలంటే దుఃఖాలు. ఆయన ఆ ఉద్దేశంతో ఫలితం ఏం కనపడలేదు ఆయనకి. అని చెప్పి ఒకరోజు తీసుకెళ్ళి విగ్రహాలు తీసుకొచ్చి బ్రహ్మసరోవరంలో పారేశాడు, చెరువులో పడేసి వచ్చాడు. నేను మూడేళ్ళ సాయ చెప్పి మూడేళ్ళ సాయ చెప్పినట్టు చేశా, ఏం కనపడలేదు నాకు. నేను పోయేప్పటికి అక్కడ విగ్రహాలు లేదు, ఏం చేశానంటే మీకు అక్కర్లేదు మాకైనా చేయచ్చు కదా, మీరు గౌరవిత విగ్రహాలు ఏం విగ్రహాలు అంటున్నారు, కలికాలంలో వాటిని వదిలేస్తారంటే మీ దేవుడు మిమ్మల్ని వదిలేస్తున్నట్లు మీకు జరిగింది. దాన్ని మేము చెప్పడానికి చూసాం, స్వామి ఎంతోమంది స్వామిని చూసాము, అతను మేము కూడా ఏమో చేసాము, దీనివల్ల ఏం ఫలితం నాకు అర్థం కావట్లేదు. మనం చెప్పే ఆత్మానందం కాబట్టి మెల్లిగా మనిషి నేను అంటే చాలామంది మనలాంటి వాళ్ళు అన్నదని మేము చూస్తున్నాం. నేను ఇన్ని సంవత్సరానికి భయం చేస్తున్నా, నాకేం మనసు అదుపులకేం వస్తున్నట్టు కనబట్టలే, దేని చేయాలా, ఆ మాత్రం మీకు ఆలోచన వస్తుందంటే అది కూడా ఒక ఎదుగుబాటు. మీ దగ్గర ఇంతకుముందు అసలు మనసును కంట్రోల్ చేసుకోవాలని కూడా తెలియదు. ఇప్పుడు కనీసం ఏమి నా మనసు ఎక్కడుంది, దీన్ని అంటే ఎక్కడికి రావాలో కూడా నీకు తెలుస్తుంది. నీ ఇట్లాంటి కోరికలు లేకుండా ఉండాలా, పెద్ద అవగాహన అదే అందుకు అర్థం కావట్లేదు. ఏంటి ఎంత చేసినా కూడా అసలు కంట్రోల్లోకి రాదు. కానీ నీకు ఈ మైండ్కి మీకు తేడా తెలియడం, ఈ కోరికలు లేకుండా ఉండాలనే స్థితి మీకు అర్థం కావడం, మీరు పూర్వజన్మలో అదుపు లేకుండా చేసినటువంటి బతుకు వల్ల పనుల వల్ల మనసు ఎట్లయిపోయి ఏమి తెలియడమే పెద్ద గొప్ప అవగాహన, దాని ఓపిక మనసు. అందుకే ఈ మార్గాలు మనం నిలబడగలని భక్తుల సాంగత్యం తప్పనిసరి, లేకపోతే మనకి విసుగు రావడం కానీ లేదా మనకి అవగాహన తగ్గిపోయి మళ్ళీ దారి వదిలి మళ్ళీ అంటారు భ్రష్టత అనుకున్న అందరిలాగే బతకడం ఇవన్నీ ఎవరు చూసారు అందరితో పాటు అంటే ఏదో తెలుగులో సాగుతుంది, 10 మందితో చావు పెళ్ళిలా అంటే 10 మందితో చావు పెళ్లి లాంటిది అని చెప్పి. అంటే ఇక్కడ చదువుతుంది మనం జాగ్రత్తగా అర్థం చేసుకుని దాన గుణం అనేటువంటి మంచిది, కానీ అది తామసిక దానంగా ఉండకూడదు, రాజసిక దానంగా ఉండకూడదు. సాత్విక దానంగా ఉన్నట్టయితే మనకి జన్మ జన్మలకి ఒకసారి భగవంతుడితో మనకి లింక్ పడిందంటే ఇంకా ఆయన మనల్ని వదిలిపెట్టి మనం భగవంతుని వదిలిపెడదామన్నా కూడా ఆయన ఒకసారి మనం అనుగ్రహించాడంటే, అంటే ఒక నిజమైన సేవకుడు యజమానిని వదిలిపెట్టడు, ఒక నిజమైన యజమాని భగవంతుని మించినటువంటి నిజమైన యజమాని ఎవరు ఉంటారు. అందుకే తెలిసి తెలియక మనం కృష్ణుడి దగ్గరికి వచ్చామంటే భగవంతుడు మనల్ని వదిలిపెట్టేది లేదు, అట్ట చేసి ఇట్ట చేసి మళ్ళీ జుట్టు పట్టుకుని తాగుతాను మాకంతే అయింది, అంటే అమెరికాలో అంతా వెళ్ళిపోయాన్ని భగవంతుడు ఇక్కడ అంతా ఏం చేసి పోయాను భయం చేసుకుని ప్రశాంతంగా బతుకుంది ఇట్లా కాపాడతాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీతకి జై.